ಮಾತೃದೇವೋ ಭವ.
ನೀವುನು ನೇನು ದಪ್ಪ ಅವನೀತಲಮಂತಯು ಶೂನ್ಯಮಯ್ಯೇ.
ಜಗನ್ಮಾತ
ನೀವುನು ನೇನು ದಪ್ಪ ಅವನೀತಲಮಂತಯು ಶೂನ್ಯಮಯ್ಯೇ. ತಲ್ಲಿ ವಿನತುಲ್ವನರ್ಪಗ ಫಲಿಂಪಗ ಇಂತಕು ಮಿಂಚು ವೇಳ ಈ ಜೀವಿಕೆ ಕಲ್ಗುನೇ. ವಿನತುಲ್ವನರ್ಪಗ ಫಲಿಂಪಗ ಇಂತಕು ಮಿಂಚು ವೇಳ ಈ ಜೀವಿಕೆ ಕಲ್ಗುನೇ. ನಾನು ವಶೀಕೃತು ನಿನ್ಬನರಿಂಚು ತಾವಕಾಶಾವಹ ಸುಸ್ಮಿತಂಬುಲು. ನಾನು ವಶೀಕೃತು ನಿನ್ಬನರಿಂಚು ತಾವಕಾಶಾವಹ ಸುಸ್ಮಿತಂಬುಲು. ನಿರಂತರಮುನ್ ಸ್ಫುರಿಯಿಂಚುಗಾವುತನ್ ನಿರಂತರಮುನ್ ಸ್ಫುರಿಯಿಂಚುಗಾವುತನ್.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1751వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 451వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఇంట్లో దంపతులిద్దరు వారి ఉద్యోగాల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఒక్కడే ఉండవలసి వచ్చింది. ఆ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంది, లలిత అమ్మవారి ఫోటో. సరే పొద్దున్న చేసుకునే జపం ఏదో మామూలుగా చేసేసుకున్నాం. తర్వాత వాళ్ళు వెళుతూ కూడా పాపం ఏదో నాకు ఏర్పాటు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అక్కడ ఇది తీసుకోండి, కాస్త జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి నాకు ఫ్రిడ్జ్లో కుదరదమ్మా అంటే మళ్ళీ బల మీద పెట్టి మొత్తం మీద నా ఏర్పాటు నాకు చేసి మిమ్మల్ని ఇలాగ ఒక్కరిని విడిచిపెట్టి పెడుతున్నాను తప్పనిసరి. ఏం పర్వాలేదు, మీ అమెరికా వాళ్ళ ఇబ్బందులు నాకు తెలుసు, మీరు వెళ్ళిరండి. నేను కూడా ఏకాంతాన్ని ఆస్వాదించే లక్షణం కలిగిన వాడిని, నష్టం ఏమీ లేదు, మీరు వెళ్ళిరండి అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు పలికిన పద్యం ఇది ఆశువుగా.
నీవును నేను దప్ప అవనీతలమంతయు శూన్యమయ్యే. తల్లి
ఇక్కడ ఓ చిత్రం రూపంలో నువ్వు, మరో విచిత్రం రూపంలో నేను ఉన్నావమ్మా. ఇక ఏవో ఉన్న అన్నీ జడ పదార్థాలు. అంచేతను మానవ స్పందనకి సంబంధించినంత వరకు నాకు శూన్యం అయినట్టే లెక్క ప్రపంచం. ఒక్కడే ఉన్నాను కదా, ఇక నువ్వు ఉన్నావు. నేను ఉండడమేనా అబద్ధమేమో కానీ నువ్వు ఉండడం అబద్ధం కాదు కదా. అంచేతను తల్లి వినతుల్బొనర్పగా ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే. ఏకాంతాన్ని ఎలా వినియోగించాలో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా ఉన్నా బాగానే ఉంటుంది, ఎవరూ లేకపోతే మరింత బాగుంటుంది. మనంటూ పూజామందిరం ఉంది కదా, దేవుడు చిత్రపటాలు ఉన్నాయి కదా, అక్కడ కూర్చోవచ్చుగా. పూజకు ప్రత్యేక సమయం, ఇక అప్పుడు చేయడం ఏదో ఒక సమయంలో చేయడం కోసం అది పెడితే ఇక అప్పుడు తప్పితే ఎప్పుడూ చేయకూడదు. ఇక ఆ దేవుడిని అలా వదిలేయడమే. దేవుడికి జీవుడికి మధ్యలో ఎప్పుడు హృదయపూర్వకమైనటువంటి సంబంధం ఉండాలి. మన బంధువులతో, ఆత్మీయులతో, మనకు కావలసిన వాళ్ళతో నిరంతరం మాట్లాడాలనో, ఏదో ఒక రకమైన అనుబంధం కొనసాగించాలనో ఎలా తాపత్రయపడిపోతామో, ఆ తాపత్రయం దేవుడి కోసం పడ్డం ఎప్పుడు మొదలవుతుందో, జీవుడికి అప్పుడు సుఖం అనేది ప్రారంభమైనట్టు లెక్క. అది ప్రారంభం అది కూడా. మనం భౌతికమైనటువంటి సుఖాలకి, భౌతిక బంధాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఆధ్యాత్మిక బంధానికి ఇయ్యం. అందుకే తరచూ దుఃఖానికి లోనవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ భౌతికమైన ఆప్యాయతలు, ఆత్మీయతలు, బంధాలు ఎప్పుడూ మిగిలేవు కావు. ఇవి ఉన్నంతవరకైనా సుఖంగా ఉండాలి అంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఏకైక బంధం జగద్బంధం, జగన్మాతృబంధం, దాన్ని సేవించవలసిందే మనం. అప్పుడే ఇవి కూడా బాగుంటాయి. మనం విచిత్రంగా అసలు ఆ వెనకాల ఉండేటువంటి తెరని వదిలేసి సినిమా చూడడం వీలవుతుందండి. నిత్యం తెర 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 అని మనం అనుకోకపోవచ్చు, కానీ తెర లేకపోతే సినిమా లేదు కదా. సినిమాలు పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదో సినిమాలు వేయడానికి ఒక సమయం ఉంటుంది. మొదట ఆట, తొలి ఆట, మొదల ఆట, ఏదో అర్ధరాత్రి ఆట, అపరాత్రి ఆట, ఏదో మొత్తం మీద ఖాళీగా ఉండే సమయమే ఎక్కువ ఉంటుంది. సినిమా ఆడే సమయం కంటే ఖాళీగా ఉండే సమయమే ఎక్కువ ఉంటుంది. అలాగే జగత్తు ఉండేటువంటి సమయం కంటే జగత్తు లేనటువంటిది, జగన్నాథుడు మాత్రమే ఉండే సమయమే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం కలగనే సమయం కంటే మెలకుగా ఉండే సమయమే ఎక్కువ ఉంది కదా. అంతే, జగత్తు ఒక కళ, జీవితం ఒక కళ. ఈ కళకి వెనకాల ఉండే నిజమే భగవంతుడు, ఆత్మ. ఆ ఆత్మ మీద మనం దృష్టి పెట్టాలంటే మన ఇంట్లో ఏకాంతాన్ని మనం కోరుకోవచ్చు. కోరుకోకపోయినా పనిగట్టుకుని వస్తే ఆస్వాదించవచ్చు, ఇబ్బంది పెట్టక్కల. ఎవరిని మన కోసం ఉండమండం, నాకు భయం ఉండవు, నాకు తోచదండం, ఇవన్నీ అనవసరం. అవన్నీ భౌతిక వ్యాధి లక్షణాలు, భవవ్యాధి అంటారు వాటిని. ఇవి ఉండలేకపోవడం, తోచకపోవడం భవవ్యాధి అంటారు. అదో రోగం, డాక్టర్కి చూపించుకుంటే తగ్గేది కాదు, మన మనసును పరిశీలించుకుంటే తగ్గుతుంది. అటువంటిప్పుడు మనకి ఇష్టమైనటువంటి దేవుడు ఫోటో దగ్గరికి పెడితే ఇటువంటి భావాలు ఎవరికి మాత్రం రావండి. నేను కవిని కాబట్టి ఆసువుగా చెప్పగలను కాబట్టి ఒక పద్యంలో పెట్టాను. ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం చెప్పింది అయినా ఎక్కడో రాసిపోటు ఉంది కాబట్టి చూశాను కాబట్టి గుర్తుంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నా. ఇష్టదైవం పుస్తకంలో కూడా వేశాను నేను అమ్మవారి పద్యాల్లో. కానీ అందరూ కవులు కావక్కర్లేదు. ఇప్పుడు ఈ కవిత్వాన్ని మీరు ఆస్వాదించడానికి మీరు కవి కావక్కర్లేదు. రసజ్ఞత ఉంటే చాలు, ఆ రసం గ్రహించగలిగే శక్తి ఉంటే చాలు, ఆ భక్తి రసాన్ని అనుభూతి చెందగలిగిన శక్తి ఉంటే చాలు. మీరు కవి కావక్కర్ల, ఎవరు కావక్కర్ల. కాళిదాసాదుల కవిత్వాన్ని మనం ఆస్వాదించట్లేదా? ఆయనకంటే ఎక్కువ ఆస్వాదిస్తున్నాం నిజానికి. ఆయన రాసిందని ఆయన తిరిగి చదివాడు లేదు, మనం 3 సార్లు చదువుకున్నాం. ఆయనకంటే మనమే అదృష్టవంతులం. అందుకని ఆస్వాదించాల్సిన విధానం, ఏకాంతాన్ని కూడా ఆస్వాదించవలసిన విధానం మనకి తెలిస్తే ఏ స్థితిలో ఉన్నా జీవితంలో భయపడం బాధపడం, ఎవరు ఉన్నానో ఎవరు లేకపోయినా ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. అందుకే తల్లి వినతులు మనర్పగా ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే అన్నాం. అసలు ఏదైనా చెప్పడానికి అది ఏకాంతం కాబట్టి ఏకాగ్రత కుదురుతుంది కాబట్టి, ఏకాగ్రత కుదిరితే తప్పకుండా భగవంతుడు వరం ఇస్తాడు కాబట్టి, ఏదైనా కోరడానికి నేను కోరడానికి నువ్వు ఇవ్వడానికి ఇంతకంటే సమయం ఇంకేదైనా ఉందా? ఎందుకంటే ఎవరైనా మన దగ్గర ఉంటే వారి ముందు మనం భగవత్ పూజ చేసినా, వారి పక్కన పూజలు చేసినా, లేదా సత్యనారాయణ వ్రతంలాగా ఏదో పెళ్లిలో చేసే పూజలాగా వ్రతంలాగా మొత్తం చుట్టూ 100 మందిని 1000 మందిని పెట్టుకుని చేసిన కృత్రిమత్వం చాలా ఉంటుంది. అందులో ఖచ్చితంగా కృత్రిమత్వం ఉంటుంది. ఈ పక్క ఇలా కుంకం ఇలా అంటూనే ఉంటాం, అలా చూస్తూ ఉంటాం ఎవరు వచ్చారండి. ముందు ఫోటో వాడు చెబుతాడు ఇటు చూడండి అంటాడు, ఈ కుంకం మానేయాలి, వాడి మొహం కష్టాడు, వాడిది కుంకం లేని మొహం. ఇక్కడ కుంకంతో చేస్తూ ఉంటాం, మళ్ళీ అటు చూస్తూ ఉంటాం, మళ్ళీ కసిపన ఫోటో బాగా వచ్చిందే, ఇంకోసారి తీయమని అంటూ ఉంటాం. అయిపోయింది, కుంకం పోయింది, ఇక్కడ పంకం మిగిలింది. మొత్తం ఫోటోల కోసమే జరుగుతున్న భాగవతమే అది. ఇప్పుడు ఫోటోలు ఎక్కువైపోయినా పూజలు ఎక్కువైపోయింది. ఒక పూజకు 100 ఫోటోలు, 100 పత్రి పూజ మాట ఏమో కానీ 100 ఫోటో పూజ, 100 ఫోటో పూజలు ఎక్కువయ్యాయి మధ్యన బాగా. 100 ఫోటో పూజ, 100 ఫోటో, 1000 ఫోటో, 100 ఫోటో, దుష్ట సమాసం కూడా వేయచ్చు ఎందుకంటే పనే దుష్టం కాబట్టి. ఇవి బాగా ఎక్కువయ్యాయి మీరు గమనించండి. అంటే మన దృష్టి దేని మీద లేదు, ఏమో కుంకుమ పడుతుంటే అలా చూడాలి, తలంబ్రాలు పోస్తుంటే అలా చూడాలి, అది ఎలా ఉంది లుక్, ఆ లుక్ కావాలి, తలంబ్రాలు అక్కర్లేదు. ఏ క్రతువు చేసినా సరే, అది ఏ తంత్రం చేసినా సరే, దాని తంతు అనకూడదు, దాని తంత్రం చేసినా సరే శ్రద్ధాభక్తిపూర్వకంగా చెయ్యాలి. ఫోటోలు తీని తీయకపోని అది వాళ్ళ బాధ్యత, మంది కాదు. తీసుకుంటూ తీసుకుంటాడు, పోతే పోతాడు, అప్పుడే అది ఫలిస్తుంది. మళ్ళీ మనమేమో జరగకుండా జరిగేసరికి మనైనా సత్యనారాయణ వ్రతం చేసామమ్మ నేననే ప్రమాదం జరిగి, మన సత్యనారాయణ వ్రతం చేసామని నువ్వు అనుకుంటున్నావు, సత్యనారాయణ స్వామి అనుకోలేదు. సత్యనారాయణ స్వామి ఖచ్చితంగా దాన్ని వ్రతంగా భావిస్తే ఖచ్చితంగా ప్రమాదం జరగదు. సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి తిరుగులేదు, ప్రమాదం జరగదు. జరిగింది అంటే మన దాంట్లో లోపం ఉంది, మనం చేయలేదు వ్రతం. మనం చేసామనుకుంటున్నాం, మనం పని పూర్తయితే అయిపోయినట్టే, బడి గంట కొట్టినట్టే. బళ్ళోకి వెళ్ళడానికి 1 గంట కొడతారు, చివరిలో లాంగ్ బెల్లను రావడానికి కొడతారు, మధ్యలో పిల్లాడు పాఠాలు వింటే శ్రద్ధగా వింటేనే ఏమైనా అర్థం అవుతుంది, లేదా గంటలు మిగులుతాయి, గుంట కొట్టి గంట వాయించడం మిగులుతుంది, వీడికి ఏమి రాలేదు దాని వారు ఫీజు అండగైంది. మన వ్రతాలు పూజలు అంతే, గంట కొట్టాం, గంటం కొట్టాం, ముందు గంట కొట్టాం, వెనక గంట కొట్టాం, మధ్యలో కొట్టచ్చా అండి కొట్టకూడదా, ఇదో సందేహం అండి. ఇక్కడ కొడితే దేవుడు వచ్చి ఈయన కొడతాడు అనమాట. ఈ సందేహాలు పైగా ఆ గంట ఏ సైజులో ఉండాలి, ఎలా మోగాలి, ఇత్తడదా ఇంకోట, ఈ సందేహాలు ఎక్కువ. అసలు ఘంటానాదాన్ని గుండెల్లో మోగే ఘంటానాదంగా విని శ్రద్ధ చేస్తే అంతకంటే పూజ ఉందా? అసలు నిజంగా ఘంటానాదాన్ని సరిగ్గా వినగలిగితే హృదయ సంబంధమైన వ్యాధులు కూడా శమిస్తాయి. ఏదైనా చెవికి ఇబ్బంది ఉండేవాళ్ళు కొంచెం వినకూడదు, కానీ మామూలుగా చెవి శుభ్రంగా వినపడుతున్న వాళ్ళు ఘంటానాదాన్ని వినొచ్చు. ఆ ఘంటానాదం లోపలికి తరంగాలు తరంగాలు తరంగాలుగా ప్రసరించి లోపల చెవులకి కంటికి ఉండేటువంటి నరాలని శక్తివంతం చేస్తుంది. అదే మళ్ళీ కంటికో చెవుకో లోపం ఉన్నవాళ్ళు వింటే మాత్రం ఇంకాస్త ఇబ్బంది పెట్టేస్తుంది, వాడు దూది పెట్టుకోవాల్సింది. లోపం లేని వాళ్ళు వింటే ఆ శక్తి పెరుగుతుంది. సహజమే, జ్వరం ఉన్నవాడికి అన్నం పెడితే ఇంకా జ్వరం ఎక్కువైపోతుంది, జ్వరం లేనివాడికి అన్నం పెడితే శక్తి పెరుగుతుంది, అంతే లెక్క. అలాగ ఏకాంతాన్ని మనం వినియోగించుకోవచ్చు, దృష్టి ఏకాగ్రత అప్పుడే కుదురుతుంది. ఎందుకంటే కృత్రిమత్వానికి అవకాశం లేదు. ఎవరు చూడడం లేదు, ఫోటోలు వాళ్ళు లేరు, మనుషులు లేరు, మనం అమ్మవారి ఫోటో మాత్రమే ఉన్నాం. ఏం చెప్పినా చెప్పచ్చు హాయిగా, మహాపాపం చేసినా సరే నీకు తెలుసు కదమ్మా ఇందాక ఏం చేసానో ఇక్కడ మహాపాపం అని చెప్పేయచ్చు. ఇతరులు ఎవరైనా ఉంటే చెప్పడానికి మొహమాటపడతాం. అంచేకన తల్లి వినతులు మనర్పగా ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే. ఏమిటి ఎంతకీ కోరిన కోరిక? తావద్ అశావక దృక్పథమ్ములు నిరంతరమున్ ఫలించుగావు. నన్ను వశీకృతిని వనరించు తావక ఆశావక దృక్పథమ్ములు నిరంతరమును స్మరించుగావు. ఆశావక సుస్మితమ్ములు నన్ను వశీకృతిని వనరించు తావక ఆశావక సుస్మితమ్ములు నిరంతరమును స్మరించుగావు. ఇది కోరిన కోరిక ఎంత చేస్తే? పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, సంతానాలు, మనవాళ్ళు, ఇది కాదు కోరింది. నన్ను వశీకృతిని వనరించు తావక ఆశావక సుస్మితమ్ములు. ఆ చిత్రపటంలో కనపడుతోంది అమ్మా నీ చిరునవ్వు సుస్మితం, అది ఆశావకం. ఎప్పుడు దేవుడు ఫోటోను మనం చూస్తే అమ్మవారు నవ్వుతూ ఉంటే మనలో ఆశ పెరుగుతుంది. దేవత ఉంది, నవ్వుతోంది, మనల్ని కాపాడుతుంది. ఎంత అందంగా ఉంది దేవత, ఎంత బాగున్నదో నా కన్న తల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళక గుపించే మళ్ళీ. ఎంత బాగున్నదో నా కన్న తల్లి, ఎన్నాళ్ళకెన్నాళ్ళక గుపించే మళ్ళీ అని ఆనందంగా పాడుకుంటాడు. అందుకని ఆశ ఆశలు రేకెత్తిస్తున్నాయమ్మా, ఆనందాన్ని కలిగిస్తున్నాయమ్మా నీ చిరునవ్వులు. అవి నిరంతరమును స్ఫురించుకోబోతున్నాయి. ఎప్పుడు నా మనసులో స్ఫురిస్తూ ఉంటే చాలు, ఇంకేం అక్కాలి. ఇదే కోరవలసిన కోరిక. ఏదో కోరాలి అనిపిస్తే ఇది కోరాలి. ఏమీ కోరకుండా ఉంటే గొడవలేదు. ఏదో కోరాలి అని అనిపిస్తే సరదా, ఇలాంటివి కోరదు. ఎప్పుడు ఆ నవ్వులు నా మనసులో స్ఫురిస్తూ ఉంటే సరే, ఏమంటే మన మనసులో నిజంగా అమ్మవారి నవ్వు స్ఫురిస్తూ ఉంటే మనకి కీడు జరుగుతుందా? ఆలోచించండి దయచేసి. కీడు జరుగుతుందా? కీడుగా ధైర్యం ఉందా? క్రీడికి సైతం భగవద్గీత బోధించిన కృష్ణుడు ఉన్న చోట కీడు ఉంటుందా? నరుడు ఉన్న చోట కీడు ఉండొచ్చు, కానీ నారాయణుడు ఉన్న చోట కీడు ఉంటుందా? ఆ నారాయణుడిని మన దగ్గర నిరంతరం అట్టి పెట్టుకోవాలంటే చేయాల్సిన పని స్మరణ. నీవును నేను దప్ప అవనీతలమంతయు శూన్యమయ్యే తల్లి వినతుల్బనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. నన్ను వశీకృతుని వనరించు తావకాశావక సుస్మితములు నిరంతరము స్ఫురించుగావుతన్. ఇప్పుడు మనం ఒక అత్యాధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం లలితా సహస్రంలో ఎంత రహస్యంగా నిగూఢమై ఉందో తెలియజేసి నామ వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాం. 599వ నామం దైత్యహంత్ర్యై నమః. దాక్షాయణే దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని 599, ఒక్కటి తక్కువగా 600. చాలా గొప్ప నామం ఇది. ఏముందండి ఇందులో? దైత్యహంత్ర్యై నమః, దైత్యులను చంపిన అటువంటి లలితాదేవికి నమస్కారం. హంత్రి అంటే చంపినది, దైత్యులు చంపింది. సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అంటే అర్థం అది. రాక్షసమాత గర్భాన్ని నిర్వీర్యం చేసింది అంటే పుట్టిన సంతానం వ్యర్థంగా వ్యర్థమైపోతే గర్భం నిర్వీర్యం అయినట్టే కదా. కంటే మాత్రం ఉపయోగం ఉంది వీళ్ళందరినీ. ఎందుకు పనికిరాని వాళ్ళని వాళ్ళు పుట్టడం కంటే, అందరు దుర్మార్గులైన వాళ్ళు దుష్టులైన వాళ్ళు పుట్టడం కంటే పుట్టకపోవడమే మంచిది. కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు అంటారు, కాశీఖండంలో చెబుతారు. కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు. దుర్మార్గపు సంతానం కలగడం కంటే అసలు సంతానం కలగకపోవడమే మంచిది. వ్యాధి వచ్చాక తగ్గించుకోలేక నానా బాధ పడ్డం కంటే వ్యాధి రాకుండా ఉండాలనే కోరుకుంటాం కదా. మన సంతానం విషయంలోనే అంతే. లేనంతకాలం లేరో 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 లేడిచి ఓ చెట్టు పుట్ట తిరిగి కనేస్తారు. తర్వాత వాళ్ళు ఏదో అయిపోయేసరికి చచ్చిపోతున్నాం అమ్మా, పుట్టకపోయినా బాగుండేది, ఒకటే బాధ. మరి ఆ మాట ముందే తెలుసుంటే ఎంత బాగుండేది. ఈ విధవల కోసం ఇంత చెట్లు పుట్టలు తిరగాల్సిన పని లేకుండా ఉండేది, సుఖంగా ఉండేవాళ్ళు. అనుభవించగలిగిన సుఖాలు ఏవో అనుభవించేవారు హాయిగా కకూర్తి పడకుండా శుభ్రంగా ఏసీ రైళ్లలో ప్రయాణం చేసి, విమానాల్లో ప్రయాణం చేసి, తీర్థయాత్రలు చేసి ఆ పుణ్యం ఏదో వీళ్ళే సంపాదించుకుని ఆ కొడుకు ద్వారా కూతురు ద్వారా వచ్చేటువంటి సద్గతులు ఏవో వీళ్ళు తీర్థయాత్రలు చేస్తే రావండి. ఆ సద్గతులే సద్గతులు అంటారు కదా. ఎంతసేపు అపుత్రస్య గతి నాస్తి, గతి అంటే ఏమిటి? సద్గతే కదా. ఆ సద్గతి సంతానం వల్ల వచ్చేటువంటి సద్గతి సంతాన గోపాలస్వామి దర్శనం వల్ల రాదా? సంతానం కలగాల ప్రత్యేకంగా అజ్ఞానం కానీ? మనం మళ్ళీ మనుషులను ఎలా ఆలోచిస్తామంటే మనలాంటి మనుషుల్నే మనం నమ్ముతూ ఉంటాం, మోసపోతూ ఉంటాం. అవి సంతానమా సంసారమా ఇంకోట సమాజమా కాదు, మనలాంటి వాళ్ళనే మనం నమ్ముతూ ఉంటాం. దేవుడు కూడా మనలాగే కనపడాలి మనకి. మనలా ఉంటేనే దేవుడు అంటాం. అందుకే మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణే మనుషులు ఎక్కువ నమ్ముతారు, జంతువు రూపంలో ఉంటే నమ్మరు. మళ్ళీ అక్కడ ఆక్షేపణ వచ్చేస్తుంది, అసలు అన్ని రూపాలు నావేనాయంటే అసలు నమ్మడు. మనలాగే ఉండాలి, మనం ఏది మంచిది అనుకుంటున్నామో అది ఆ మంచిది ఆయన చేయాలి, మనం ఏది మంచి ఆహారం అనుకుంటున్నామో ఆ ఆహారమే ఆయన తినాలి. మరో ఆహారం దేవుడు ఏ అవతారంలోనూ తినకూడదు, ఇదో అజ్ఞానం. దేవుడు ఏం తినాలో ఏం నిర్ణయిస్తాడు. దీనికేవో కొన్ని భావాలు ఉంటాయి, అవన్నీ అలాగే ఉండాలంతే. దేవుడు ఈ పని చేయకూడదు, ఆయన ఎందుకు చేశాడో ఎనికి తెలియదు. కానీ ఇలాంటి పని చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు, దేవుడు ఏం చేస్తాడో మనకు తెలుసు కనుకనా, ఇలాంటి పని అలాంటి పని అంటారు. ఒక పక్క ధర్మమయో అధర్మమయో క్రోధమయో అక్రోధమయో కామమయో అకామమయో తేజోమయో అతేజోమయో ఇదమ్మయో అదోమయో తద్యథాకారీ యథాచారీ తథాభవతి అని వేదం స్పష్టంగా సర్వమయహ అన్ని ఆయనే మాట్లాడక. మనం పెట్టుకున్నాం మంచి చెడ్డలు గొప్పలు తక్కువలు గీతలు పీతలు అన్ని మనం పెట్టుకున్నాం. మనం ఏది చెడ్డ అంటున్నామో అది కూడా ఆయనే, ఏది కుళ్ళు అంటున్నామో అది కూడా ఆయనే, ఏది మోసం అనుకుంటున్నామో అది కూడా ముగ్ధమోహనుడే. ఇది గ్రహించాలంటే ఈ అంటున్నవాడు కూడా ముగ్ధమోహనుడే అని గ్రహించాలి. అది ఎప్పటికీ మనకు అర్థం కాదు, అసలు ఒప్పుకోబుద్ధి కాదు, అప్పుడంతా ఒకటే. మరి ఎలా వ్యవహరించాలి అంటే అంతా ఒకటే అయినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎవరి పట్ల ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సమదృష్టి అంటే ఈక్వల్ కాదు, ఎవరి పట్ల ఎలా ఉండాలో అలా ఉండడం సమదృష్టి. అన్నం తింటాం, సున్నం పారేస్తాం, సున్నం వెళ్ళేసుకుంటాం, అన్నం తింటాం, సున్నం పారేస్తాం. అన్నం పట్ల సున్నం పట్ల సమదృష్టి అంటే అది, అన్నంతో పాటు సున్నం తినడం కాదు, లేదా అన్నాన్ని తీసుకెళ్ళి గోడకు వెళ్ళేయడం కాదు, అజ్ఞానం అంటారు. అన్నాన్ని సున్నాన్ని సమానంగా చూడడం అంటే అన్నం తినడం, సున్నం వెళ్ళవేయడం, రెండూ భగవత్ స్వరూపమే అని భావించడం, అంతే లెక్క. భగవంతుడు ఎంత విచిత్రంగా సున్నం రూపంలో అక్కడ ప్రకాశిస్తున్నాడు, అన్నం రూపంలో ఇక్కడ ప్రకాశిస్తున్నాడు, అంతే. ఇది భావం, సమదృష్టి అంటే ఇది. అందుకని సున్నం దీని నేను సున్నం అరిగించుకున్నా, బాగుంది అన్నం కూడా అరిగించుకోలేని వాడు కూడా ఉన్నారు ప్రపంచంలో, అది మహిమైతే ఇది మహిమే. సున్నం అరిగించుకోవడం మహిమైతే అన్నం అరిగించుకోలేకపోవడం కూడా మహిమే. మహిమ అంటే అర్థం ఏమిటి, మన గాంధాన్ని ఇంకోటి ఎవరైనా చేస్తే, చేతకాని పని ఎవడైనా చేస్తే మహిమ అంటారు, అంతే కదా, అంతకంటే ఉంది. అంచేది ఈ మనకి చేతకాందో మన వల్ల కాందో సాధ్యం కాదు అనుకున్నది, అసాధ్యాన్ని సాధ్యం చేయడం మహిమ అయినప్పుడు సున్నం అరిగించుకోవడం మహిమైతే అన్నం అరిగించుకోలేకపోవడం కూడా మహిమే. మరి అందరికీ అరుగుతుంది, వాడికి అరగటం, వాడు మహిమాని మిత్రుడు, దండం పెట్టండి. అదే అజ్ఞానం, అలా ఉంటుందా మాట్లాడడం. అన్నాన్ని తినాలి, సున్నాన్ని వెలవేయాలి, అన్నాన్ని సున్నాన్ని సమానంగానే భావించాలి. సమానత్వం అంటే అర్థం దేన్ని ఎలా చూడాలో అలా చూడడం, అన్నింటి వెనకాల ఉన్నది, అన్నింటికీ మూలమై ఉన్నది ఒకటే అని గ్రహించడం. అప్పుడు ఈ హంత్రి అన్న మాట ఏమిటో, దుర్మార్గాన్ని అమ్మవారు ఎందుకు పనిగట్టుకుని అవతారం ఎత్తి సంహరించిందో అర్థం. దుర్మార్గుల పట్ల మనం దుర్మార్గంగానే ఉండాలి, ఒకటంటే రెండనే విధంగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఆ దుర్మార్గం అనగదు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల్లో మనం క్షమిస్తే క్షమించవచ్చు, రాజకీయాల్లో దేశ సంబంధమైన విషయాల్లో ధర్మ సంబంధమైన విషయాల్లో క్షమ కుదరదు, అహింస అక్కడ పనికిరాదు, వేసేయవలసిందే. ఉగ్రవాదాన్ని క్షమించే ప్రశ్న లేదు. అదే దైత్యహంత్రి, రక్తబీజవధ శుంభాసుర శుంభని శుంభల వధ భండాసురవధి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భండాసురవధ అంటే దేహాత్మ భావనని వధించడం, పోగొట్టుకోవడం. ఆ తత్వార్థాన్ని మనం మొదట్లోనే నామాలు మొదట్లోనే చెప్పుకున్నాం. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత దగ్గర నుంచి ఓ 10-15 నామాలు వరుసగా చెప్పుకున్నాం. అదంతా శుంభ నిశుంభల వధ, నేను నాది అనే భావనని జయించడం. శుంభుడు అంటే అస్మిత, నిశుంభుడు అంటే మమత, అహంకారాన్ని మమకారాన్ని జయించడం. ఇప్పుడు రక్తబీజుడు వధలో ఉండేటువంటి విశేషాలు చూద్దాం. రక్తబీజుడు ఆ మాట గమనించండి, రక్తమే బీజముగా కలిగినవాడు. బీజం అంటే విత్తనం కదా, అంటే రక్తంలోంచి పుట్టుకొస్తాడు. క్యాన్సర్ వ్యాధి ఎక్కడ పుడుతుందండి, రక్త కణాల్లోంచి. ఆ క్యాన్సర్ వ్యాధి నిరోధక వ్యవస్థే ఈ రక్తబీజ వధకి మూలం. అందుకే మీకు శ్రీదేవి నృత్యాలయం అనే పేరు కలిగిన వాళ్ళు, నిష్కృతి అనే పేరు మీద ఒరిస్సాకో బెంగాలీకో చెందిన వాళ్ళు అనుకుంటారు వాడు, నాకంత సరిగ్గా తెలియదు ఆ సమాచారం. శ్రీదేవి నృత్యాలయం, నిష్కృతి అనే నృత్యనాటికి వేస్తారు వాళ్ళు. సరిగ్గా డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ రక్తబీజ వధ అని కింద హెడ్డింగ్ పెడతారు వాళ్ళు. పైన నిష్కృతి అని ఉంటుంది, నిష్కృతి అంటే సర్వపాప నిష్కృతి ఆధ్యాత్మిక అర్థం. కింద ఏముంటుందంటే వివరణ, డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ రక్తబీజ వధ, క్యాన్సర్ కణాలను నాశనం చేయడం ఎలా అనేది రక్తబీజ వధ అనేటువంటి ఘట్టంలో ఉంది. మేము దాన్ని బ్యాలెట్ నృత్య నాటిక ద్వారా ప్రదర్శిస్తున్నామని ప్రదర్శిస్తారు. యూట్యూబ్లో దొరుకుతుంది చూసుకుంటే శ్రీదేవి నృత్యాలయం నృత్య నాటిక నిష్కృతి రక్తబీజ వధ డిస్ట్రక్షన్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. రక్తబీజుడు రక్తం నుంచి పుడతాడు, అందుకే వాడి కథలో మీరు వేనండి, ప్రతి రక్తపు పొట్టు నేల మీద రాలగానే 1000 మంది పుడతాడు వాళ్ళు అంటూ. అందుకే బ్రహ్మ విష్ణువు ఎవరు వాడిని చంపలేకపోయారు, ఇంద్రుడు సరేసరి వాళ్ళకి ఎందుకు వాళ్ళ శక్తి చాలలేదు. అందరికీ శక్తినిచ్చేటువంటి ఆదిపరాశక్తిని ప్రార్థించారు. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి. బ్రహ్మకు కొంత శక్తి ఇచ్చింది ఆవిడ సృష్టి చేయడానికి, విష్ణువు కొంత శక్తి ఇచ్చింది కాపాడడానికి, శివుడు రుద్రుడికో కొంత శక్తి ఇచ్చింది మొత్తం ఉడేసి మూసేయడానికి. ఇలాగా రకరకాల దేవతలకు సూర్యుడికి చంద్రుడికి అందరికీ తలో పావలా 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 పంచిపెట్టింది. ఎంత పంచిపెట్టినా తరగినటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉంది. సముద్రం ద్వారా ఎంత నీరు మళ్ళీ తిరిగి వానగా మారి భూమి మీదకి వచ్చినా సముద్రంలో నీరు ఇంకా నట్టే. దయాసాగరం కాబట్టి అమ్మవారు, అందుకని అపారమైన శక్తితో తప్పితే వాడిని చంపలే. ఎందుకంటే వాడు ఉపాయం ఎలా ఉందని, వాడు వారం ఎలా ఉందంటే, నా రక్తపు బొట్టు నేల రాలితే అందులోంచి మళ్ళీ 1000 మంది పుట్టుకురావాలన్నాడు. ఈ మాట ఏమిటో ఆలోచిస్తే రకరకాలుగా అర్థమవుతుంది. వైజ్ఞానికత అంటే అక్కడ మనం పురాణ కథన పురాణ కథనగానే తీసుకుని ఓ నోరు నొక్కేసుకుని బొగ్గలు నొక్కేసుకుని ఇలాగా అవన్నీ విని చివరికి ఏమంటామంటే, ఈ రక్తబీజుల కథ వింటే వ్యాధులు అవి రావని పురాణ శాస్త్రులు గారు చెప్పారు. అందులో వ్యాధులు ఎలా వస్తాయో నివారణ ఎలా చేసుకోవాలో ఉంది. వింటే వ్యాధులు రాకుండా ఉండవు, వింటే వ్యాధులు తగ్గవు. ఈ విషయం తెలుసుకుని ఆచరిస్తేనే తగ్గుతాయి. అది ఆ విషయాన్ని ఆయన చెప్పడం మనకి తెలియదు. అంచేత పురాణ ప్రవచనాలు ఏవి చెప్పినా సరే శాస్త్రీయత వైజ్ఞానికత సామాజికత జోడించవలసిందే, పరిశోధన చేయాల్సిందే, పరిశీలన చేయాల్సిందే. పెట్టకథల కింద పుట్టుకథల కింద చెప్పదు. దయచేసి జాతి ఇంకా మూర్ఖత్వంలో గడిపోతుంది ప్రవచనాలు పెరుగుతున్న కొద్దీ. చివరికి మమ్మల్ని అందులోకి దించుతున్నారు ఆశ్చర్యకరంగా. పిచ్చి పిచ్చి సందేహాలు అని అడిగి ఈ విని 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 చివరికి మాకు పట్టుకుంటుందేమో అని భయం వేస్తుంది ఆ మడ్డి. నీకు 4 మాటలు అవి వింటే మనకి అదే నిజమనిపిస్తుంది. ఇక వింటున్నావు వింటున్నావు, విన్నవాడు కూడా సందేహం అడగడు అసలు. మరి ఏం చెబుతున్నామో ఎలా చెబుతున్నామో ఒక నెల రోజులు నవజీవన వేదం వినండి, గరిగిపాటి వారిని ఏది అడగాలో తెలిసిపోతుంది, ఏది అడగకూడదో తెలిసిపోతుంది. అయినా సరే మేము వింటున్నామండి. నేను ఒక 4 ఏళ్ళుగా అమ్మాయిని ఇష్టపడు, నువ్వు ఇష్టపడితే నాకే, నేను అమ్మాయిని నేను ఇష్టపడినాక నాకెందుకు చెబుతావు, ఇది గొడవ. వాడికి ఏదో సమస్య ఉంది, ఇప్పుడు నేను తీర్చాలి. పైగా ఎంత స్పష్టంగా అంటే విచిత్రంగా, దానికి ఏదైనా వ్రతము యజ్ఞం ఏంటి, వ్రతము యజ్ఞం ఎందుకుంటాయండి దీనికి, ఎంత అజ్ఞానంలో పడుతున్నారు. పైగా వింటున్నామని చెబుతున్నారు, మరి వినడం నాటకమో లేదా గ్రహించలేకపోవడం అర్థం కాదు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామంటే ఏదైనా వ్రతం చెప్పండి. నేను ఎప్పుడు అడగండి చెప్పను. నేను ఆర్థికంగా కష్టం ఎందుకు వస్తుంది, ప్రణాళిక దోషం వల్ల వస్తుంది. మనం ఎంత వస్తుందో సంపాదన దాన్ని బట్టి ఖర్చు పెట్టుకోవడం మానేసి ఓ విపరీతమైన ఈఎంఐలు కట్టేసేసి విపరీతంగా వస్తువులు కొనేసి ఆర్థికంగా కష్టాలు లేకపోతే సుఖం ఎలా వస్తుందండి. ఈ మాత్రం ఆలోచనకు దేవుడు ఎందుకండి, అసలు వ్రతం ఎందుకండి, పూజ ఎందుకండి, దేవుడు లోకుగా ఉన్నాడా, కష్టాలేమో మనం తెచ్చిపెట్టుకుంటామా, తీర్చడానికేమో ఆయన కావాలా. ఓ హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడే భద్రాచల రామస్వామి వచ్చి చేయాలా మన దగ్గరికి, ఎంత స్వార్థం అండి ఇది. ఆయన కష్టాలన్నేమో అడవుల్లో 14 ఏళ్ళు పడి 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 తీర్చుకున్నాడు ఆయన. లక్ష్మణుడు మూర్చిపోతేనేమో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాడా. ఈ వ్రతాలు రామచంద్రమూర్తి చేయలేడా. మన అజ్ఞానం, మన అజ్ఞానం బాగా భయంకరంగా వ్యాపించింది. ఆ వ్రతం వల్ల కష్టం పోవాలి, ఎందుకు పోతుంది. ఆ వ్రతాన్ని అవగాహన చేసుకుంటే పోతుంది, వ్రత కథ విని అవగాహన చేసుకుంటే పోతుంది, వింటే పోతాం. ఇదే అవగాహన. అతిరక్త కణం నుంచి ఇంకోడు ఇంకో 100 మందో 1000 మందో పుట్టుకురావాలంటే అర్థం ఏంటి, క్యాన్సర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే అలా 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 ఓదాని నుంచి ఓదానికి వ్యాపించేస్తుంది. అదే రక్తబీజుడు, అదే క్యాన్సర్ వ్యాధి. సరిగ్గా దానికి నివారణకు చూడండి ఎవరు, దుర్గా పూజ కాళీ పూజ. ఆశ్చర్యకరం కదా, క్యాన్సర్ వ్యాధికి దుర్గా పూజకి కాళీ పూజకి సంబంధం ఏమిటండి. అపూర్వమైన ఈ వైజ్ఞానిక రహస్యాన్ని కనకదుర్గాదేవి పట్ల భక్తితో, కలకత్తా మహాకాళి పట్ల భక్తితో 23.5 గంటల వరకు ఆగి తెలుసుకుందామమ్మా. అంతవరకు ఆ దుర్గాదేవిని కాళీదేవిని మనస్సులో స్మరించండి. సెలవు.